26 శ్లోకాలు చూడండి. నాహం ప్రకాశ సర్వస్య,
నాహం ప్రకాశ సర్వస్య,
యోగ మాయా సమావృత,
యోగ మాయా సమావృత,
మూఢోయం నాభిజానాతి,
మూఢోయం నాభిజానాతి,
లోకో మామజమవ్యయం,
లోకో మామజమవ్యయం,
వేదాహం సమతీతాని,
వేదాహం సమతీతాని,
వర్తమానాని చార్జున,
వర్తమానాని చార్జున,
భవిష్యాణి చ భూతాని,
భవిష్యాణి చ భూతాని,
మాంతు వేదన కశ్చన,
మాంతు వేదన కశ్చన.
అంతటా ఉన్నటువంటి పరమాత్మని మనం తెలుసుకోలేకపోవటానికి ఏమిటి కారణం అనేటువంటి దాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. ఏమిటి కారణము అని అంటే, యోగమాయ అనేటువంటిది భగవంతుడికి మనకి అడ్డం రావటం వల్ల మనం పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాం. ఎలాగైతే ప్రచండంగా వెలుగుతూ ఉన్నటువంటి సూర్యుణ్ణి మేఘాలు కప్పటం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నామో, అదేవిధంగా కోటి సూర్య సమప్రభా తేజస్సుడైనటువంటి పరమాత్మని యోగమాయ కప్పటం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం. యోగమాయకి ఏమిటండి దాని కెపాసిటీ, ఏమిటా యోగమాయ ఎలా తయారైంది అంటే, మూడు గుణాలతో తయారైంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి మూడు పొరలతో బాగా మందంగా తయారైంది. అందుకని అవతల ఉన్నటువంటి పరమాత్మ యువతలు ఉన్నటువంటి మనకి కనిపించటం అలా. మరి యోగమాయని దాటాలంటే దాన్ని ఛేదించాలి. దాన్ని ఛేదించాలంటే అందులో ఉన్నటువంటి మూడు గుణాలని కూడా మనం దాటి అవతలకి వెళ్ళాలి, గుణాతీతులం కావాలి. మరి అన్నిటికంటే బాగా మందమైనటువంటిది, నల్లగా ఉన్నటువంటిది తమోగుణం. తమోగుణాన్ని దాటాలంటే కర్మయోగాన్ని ఆచరించాలి. మరి మధ్యస్థంగా ఉన్నటువంటిది, ఎరుపు రంగులో ఉన్నటువంటిది రజోగుణం. రజోగుణాన్ని కనుక దాటాలంటే భక్తి యోగాన్ని ఆశ్రయించాలి. ఇక మూడవది తెల్లనిది, బాగా పలుచునైనటువంటిది సత్వగుణం. దీన్ని కనుక దాటాలంటే జ్ఞానయోగాన్ని ఆశ్రయించాలి. ఇలా కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగాల్ని ఆశ్రయించడం ద్వారా మనలో ఉన్నటువంటి తమోగుణ, రజోగుణ, సత్వగుణాలు మూడింటిని కూడా వదిలి గుణాతీతమైతే ఇక యోగమాయ అనేటువంటిది లేదు. పరమాత్మ మనము అంతా ఒక్కటే, నేనే పరమాత్మ, పరమాత్మే నేను. ఇప్పుడు పరమాత్మ నాకన్నా వేరుగా ఉన్నాడని ఎందుకు నేను భ్రమపడుతున్నాను, భావిస్తున్నాను అంటే ఈ మూడు గుణాల కారణంగానే అని. కాబట్టి యోగమాయ అడ్డంగా గనక ఉన్నట్లయితే భగవంతుణ్ణి మనం చూడలేము. సరేనండి, యోగమాయ అడ్డంగా ఉంటే భగవంతుణ్ణి మనం చూడలేకపోతున్నాం. మరి భగవంతుడికి కూడా మనల్ని చూడటానికి అడ్డంగా ఉంది కదా, మరి ఆయన చూడగలుగుతాడా అంటే ఆయన చూడగలుగుతాడు. ఇంతకుముందు పుట్టినటువంటి వాళ్ళని, ఇప్పుడు పుడుతున్నటువంటి వాళ్ళని, భవిష్యత్తులో పుట్టబోయేటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆయన చూడగలుగుతాడు. ఎలా చూడగలుగుతాడండి ఆయన? యోగమాయ అడ్డంగా ఉంది కదా అంటే యోగమాయ ఆయన అధీనంలో ఉన్నది, ఆయన పెంచుకునే కుక్క. అందుకని ఆయన చెప్పినట్టు వింటది, ఓ అంటే పోద్ది, ఉండంటే ఉంటుంది. కనుక యోగమాయ ఆయనకి ఏం అడ్డం లేదు. మరొక విషయం ఏమిటనంటే, ఆయన కంటితో కాదు చూచేది, మనస్సుతో కాదు చూచేది. ఎందుకంటే ఆయనకి దేహం లేదు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ప్రాణాలు లేవు, ఏమీ లేవు, వట్టి చైతన్యం మాత్రమే. ఆయనకు రూపం లేదు, గుణాలు లేవు, పుట్టుక లేదు, మరణం లేదు. ఆయన అంతటా ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపం, స్వయం ప్రకాశమైనటువంటి రూపం. అందుకని ఆయన అందరిలో ఉన్నాడు, అందరిలో చైతన్యంగా ఉండి ఆయన ఏ రకమైనటువంటి ఇంద్రియాలతో మనస్సుతో పని లేకుండా చూస్తాడు. మరి మనం ఏం చేస్తున్నాం, మనకి ఉన్నాయి కదా, అందుకని వీటితో చూడాలనుకుంటున్నాం. వీటితో చూడాలనుకునేటప్పుడు ఈ యోగమాయ అడ్డం వస్తుంది. కాబట్టి ఈ యోగమాయ అనేటువంటిది మనకి మాత్రమే అడ్డం కాని భగవంతుడికి మాత్రమే అడ్డం కాదు. మరి భగవంతుడు కూడా ఎందుకని మనకి కనపడతలేదు, పరదా వేసుకున్నటువంటి స్త్రీ అందరినీ చూడగలుగుద్ది కానీ ఎవరు కూడా ఆమెను మాత్రం చూడలేరు. అలాగే యోగమాయని కప్పుకున్నటువంటి భగవంతుడు అందరినీ చూడగలుగుతాడు కానీ మనం మాత్రం భగవంతుడిని చూడలేము. మరి ఇక భగవంతుడు మనలోనే ఉండి మనం చేసేటువంటి పనులన్నీ ఆలోచనల్ని గమనిస్తూ ఉంటాడు గనక మనం ఏదైనా తప్పుడు పనులు చేయబోయినప్పుడు, అమ్మో భగవంతుడు నన్ను చూస్తున్నాడే అని గుర్తు తెచ్చుకోవాలి. పనులే కాదు, ఆలోచనలు కూడా, చెడ్డ ఆలోచనలు చేసేటప్పుడు కూడా ఆలోచనలు ఎవరు కనుక్కోలేరు. పనులు అయితే ఎవరో చూస్తారు, ఆలోచనలు ఎవరు కనుక్కోలేరు. అందుకని కానీ భగవంతుడు మాత్రం కనుక్కుంటాడు. ఆయన లోపల ఉన్నాడు కదా, చిత్రంగా ఉన్నాడు, గుప్తంగా ఉన్నాడు. అందుకని ఆయన మాత్రం మన ఆలోచనలన్నీ రికార్డు చేసుకుంటాడు. అందుకని మనం ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలు కూడా చేయకూడదు, చెడ్డ కర్మలు చేయకూడదు, చెడ్డ ఆలోచనలు కూడా చేయకూడదు. కర్మలు చేస్తే కర్మఫలం అనుభవించాలా, ఆలోచనలు చేస్తే వాసనలు వచ్చి మనల్ని అలాంటి చెడ్డ పనులకి ప్రేరణిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే అనేటువంటి విషయం మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు లేరు కదా అని అనుకోకూడదు, ఉన్నాడు ఆయన మాత్రం. ఎవరున్నా లేకపోయినా ఆయన మాత్రం మనలో ఉంటాడు. మనం ఆయన్ని వదిలిపెడతాం కానీ ఆయన మాత్రం మనల్ని ఎప్పుడు వదిలిపెట్టకుండా ఉంటాడు. మనం బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, విమానం ఎక్కినా, చంద్రమండలానికి పోయినా, నీళ్ళల్లో దూకినా, నిప్పుల్లో దూకినా, బ్రతికినా, చచ్చినా ఆయన మాత్రం మనం వదిలిపెట్టు. అందుకనే చెప్తున్నాడు, నువ్వు చచ్చినా నిన్ను వదిలిపెట్టను అంటాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ మనతోటే ఉంటాడు. కానీ మనతో ఉన్నటువంటి భగవంతుడిని చూడటానికి మనకి తీరిక చిక్కక, ఎందుకంటే మనకు అనేకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి, రకరకాలైనటువంటి పనులు ఉన్నాయి కాబట్టి, ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి, వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి మనకి తీరిక లేక ఉండవయ్యా, నీ గోలేంటి తర్వాత చూసుకుందాం, నాకు సాయంత్రం 7 అవుద్దిలే అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు మాత్రం నాకు కుదరదు అని మనం ఆయనకి కాస్త లీవ్ లెటర్ పెట్టేస్తాం. ఆయన మాత్రం మనం ఎప్పుడు కూడా వదలం. సరే, ఇంతకీ యోగమాయ కారణంగా భగవంతుణ్ణి మనం తెలుసుకోలేకపోవటానికి ముఖ్యమైనటువంటి కారణం అజ్ఞానం. అజ్ఞానం వల్లనే మనకి యోగమాయ అడ్డం వస్తూ ఉంది. జ్ఞానం కనుక్కుంటే యోగమాయ అడ్డం రాదు. ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి మరి 18 అక్షోహిణుల సేన మధ్యలో నిలబడ్డటువంటి శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తే అర్జునుడు చూడగలిగాడు, సంజయుడు చూడగలిగాడు, కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరు చూడలా. ఎంత విచిత్రమో చూడండి, అటు 11 అక్షోహిణులు, ఇటు 7 అక్షోహిణుల సైన్యం ఉంది, ఆ మధ్యలో అర్జునుడు కృష్ణుడు ఉన్నారు, ఏదో మాట్లాడుకున్నారు. సరే పానీయండి పాపం, ఏదో మాట్లాడుకున్నారు అనుకున్నారు, కానీ విశ్వరూపాన్ని చూపించాడు. అర్జునుడు అడిగితే నువ్వు చూడాలయ్యా, నువ్వు ఏదో విభూతులన్నీ చెప్పావు, దాంట్లో ఉన్నాను, దీంట్లో ఉన్నాను, దీంట్లో ఉన్నాను, దాంట్లో ఉన్నాను అన్నావు కదా, అసలు నీ స్వరూపం ఎట్టుంటుందో నాకు చూడాలని ఉంది అన్నాడు. సరే చూడమన్నాడు. చూడమని దివ్య దృష్టి ఇచ్చాడు. సరే దివ్య దృష్టి ఎట్టాగూ వ్యాసుడు ఇచ్చాడు కాబట్టి సంజయుడి దగ్గర ఉంది, అందుకని వాళ్ళిద్దరు చూడగలిగారు. లేకపోతే ఆ రథం యొక్క టెక్కె మీద ఉన్నటువంటి ఆంజనేయుడు చూడగలిగాడు, ఇంకెవరికి తెలియదు. మనం కూడా అంతే, మన నేత్రాలన్నీ చర్మ చక్షువులు, చర్మంతో తయారైన చక్షువులు. దివ్య చక్షువులు కావాలి. దివ్య చక్షువులు అంటే ఏదో కాదు, జ్ఞాన చక్షువులు, జ్ఞాన నేత్రం కావాలి. ఆ జ్ఞాన నేత్రం కనుక ఉన్నట్లయితే మనం పరమాత్మను చూడగలుగుతాం. యోగమా ఎప్పుడు అడ్డం రాదు. కాబట్టి మరి ఈ అజ్ఞానం అనేటువంటిది తొలగాల. అయితే అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి మనకి? అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తర్వాత శ్లోకంలో 27వ శ్లోకంలో చెప్తున్నారు. 27వ శ్లోకం చూడండి.
ఇచ్చాద్వేషసముత్థేన
ద్వంద్వమోహేన భారత
ద్వంద్వమోహేన భారత
సర్వభూతాని సమ్మోహం
సర్వభూతాని సమ్మోహం
సర్గే యాంతి పరంతప
సర్గే యాంతి పరంతప
ఇచ్ఛా ద్వేష సముత్థేన
ఇచ్ఛా ద్వేష సముత్థేన
ద్వంద్వమోహేన భారత
ద్వంద్వమోహేన భారత
సర్వభూతాని సమ్మోహం
సర్వభూతాని సమ్మోహం
సర్గే యాంతి పరంతప
సర్గే యాంతి పరంతప.
భారత, భరత వంశంలో జన్మించినటువంటి పరంతప, పరులను తప్పింపజేసేటువంటి ఓ అర్జున, పరులను ఎందుకు తప్పింపజేస్తాడు? యుద్ధరంగంలో అర్జునుడు కనుక దిగితే దివ్య శస్త్రాస్త్రాలన్నీ కూడా ఉన్నాయి, అఖండమైనటువంటి అస్త్రాలు, ఎవరి దగ్గర లేనటువంటి అస్త్రాలన్నీ అర్జునుడి దగ్గర ఉన్నాయి. అందువల్ల ఆయన ధాటికి ఎవరు నిలవలేరు కనుక పరంతప అంటున్నాడు. కాబట్టి భరత వంశంలో జన్మించినటువంటి భారత, ఓ పరంతప, ఓ అర్జున, ఇచ్చాద్వేష సముత్థేన, ఇచ్చాద్వేష సముత్థేన, ఇచ్చాద్వేషాల నుంచి పుట్టినటువంటి ద్వంద్వమోహేన, ద్వంద్వమోహాలని ద్వంద్వమోహాల వల్ల, ఇచ్చాద్వేషాల వల్ల పుట్టినటువంటి ద్వంద్వమోహాల వల్ల. ద్వంద్వాలన్నీ ఎందుకు పుట్టినాయి అంటే ఇచ్చాద్వేషాల వల్ల, కోరిక వల్ల, ద్వేషం వల్ల, వీటి వల్ల పుట్టి, వాటి వల్ల పుట్టినటువంటి సర్గే పుట్టినటువంటి సర్వభూతాని సమస్తమైనటువంటి ప్రాణులు కూడా, సర్వభూతాని అన్ని ప్రాణులు కూడా ద్వంద్వమోహేన, ఈ ద్వంద్వమోహాల వల్ల పుట్టినటువంటి సర్వభూతాని భూతాలన్నీ కూడా సమ్మోహం యాంతి, మోహాన్ని చెందుతున్నాయి, భ్రమని చెందుతున్నాయి, భ్రాంతిలో ఉంటున్నాయి. అయ్యా ఎందుకు కలిగింది నీకు భ్రాంతి అని అంటే, ఇక్కడ చెప్తున్నారు, ఇచ్చాద్వేషాల నుంచి పుట్టినటువంటి ద్వంద్వమోహాల వల్ల, ఇచ్చాద్వేషాల నుండి పుట్టినటువంటి ద్వంద్వమోహాల వల్ల సమస్త ప్రాణులు కూడా పుట్టుకతోనే భ్రాంతిలో పడిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఈ అజ్ఞానం? పుట్టుకతోనే వచ్చింది. అజ్ఞానం లేకపోతే పుట్టే పదే ఉంది? అజ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం అంటే నేను దేహాన్ని అనుకోవటం, లేదా నేను ఆత్మనని తెలియకపోవటం, ఇది అజ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? నేను ఆత్మనని తెలియటం, అంతే ఇంకేమీ లేదు. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం మనకి లేదు, పుట్టుకతోనే లేదు. ఎందుకనంటే పూర్వంలో అనేకమైనటువంటి జన్మల్లో ఏదేదో కొద్ది కొద్దిగా చేసుకుంటా వచ్చాం, కొంతమంది అసలు ఏమీ చేసుకోలేదు. అందుకని జ్ఞానంతో పుట్టలా, అజ్ఞానంతోటే పుట్టాం. కనుక మనం అందరం కూడా పుట్టుకతోటే అజ్ఞానం. అయితే దీనివల్ల ఏమైంది? ద్వంద్వ మోహాలు, ద్వంద్వాలు వచ్చింది. ద్వంద్వాలు అంటే ఏమిటి? సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, శీతోష్ణాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు అంటారు. అంటే రెండు రెండు ఉంటే ద్వంద్వాలు. తెలుగులో ద్వంద్వ సమాసం అని ఉంది. రామలక్ష్మణులు అన్నారు ఒకటి ద్వంద్వ సమాసం, వాలి సుగ్రీవులు అన్నారు ద్వంద్వ సమాసం, రావణ కుంభకర్ణులు అన్నారు ద్వంద్వ సమాసం, అట్లా ద్వంద్వ సమాసం అంటారు. కాబట్టి ఇవాడు ద్వంద్వాలు, సుఖము దుఃఖము, లాభం నష్టం, జయం అపజయం, మానం అవమానం, ఇట్లా అన్ని కూడా ద్వంద్వాలు అన్నమాట. ఈ ద్వంద్వాల కారణంగా మనం ఒక భ్రమలో పడ్డాం, మత్తులో పడ్డాం. ఆ మత్తులో పడి భగవంతుడిని చూడలేకపోతున్నాం, ఇదే అజ్ఞానం. అంటే ఇప్పుడు సుఖ దుఃఖాల వల్ల అజ్ఞానం ఎందుకండి అని అంటే, మనకి సుఖం వచ్చిందనుకో, సుఖం వస్తే మంచిదేగా, హాయిగా ఆనందం ఉంటాంగా, కానీ ఎగిరి గంతులేస్తాం, మత్తులో పడిపోతాం, ఆనందపు మత్తులో పడతాం, పడి పరమాత్మ మర్చిపోతాం. దుఃఖం అయితేనా? బాధ, గందరగోళం, మనసంతా అల్లకల్లోలం, ఆ బాధలో భగవంతుడు మర్చిపోతాం. అంటే బాధలో మర్చిపోతాం, ఆనందంలో కూడా మర్చిపోతాం. కాబట్టి ఇది మనం భ్రాంతిలో పడిపోవటానికి, అజ్ఞానంలో పడిపోవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ సుఖ దుఃఖాలే, ఈ ద్వంద్వాలే. సరేనండి, ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి ద్వంద్వాలు ఎందుకు వస్తున్నాయి? ఇది మాత్రం మనకు బాగానే తెలుసు. ఇచ్చాద్వేషాల వల్ల వస్తుంది. ఇచ్చ అంటే కోరిక, ద్వేషం అంటే వ్యతిరేకత, కోరిక వ్యతిరేకం. అంటే కోరిక అంటే కావాలంటాం, ద్వేషం అయితే వద్దంటాం. ఒక వస్తువుని కావాలి కావాలన్నాం అనుకోండి, అది ఇచ్ఛ, అది కోరిక. వద్దు వద్దన్నాం అనుకోండి, అది ద్వేషం, అది వద్దు వద్దని అంటాం. మనిషి జీవితం అంతా కూడా వీటి గోలే. పుట్టిన దగ్గర నుంచి ఎంత వయసు వచ్చినా, ఎంత వృద్ధాప్యం వచ్చినా పోయేదాకా ఇదే గోల. ఆఖరికి మంచంలో పడున్నా, ముసలితనం వచ్చి 90 ఏళ్ళు 95 ఏళ్ళు వచ్చి మంచంలో పడున్నా, అబ్బే నాకు అది ఇష్టం లేదండి అంటాడు, ఇది కావాలండి అంటాడు. ఎవరన్నా వస్తే వాళ్ళతో చెబుతాడు, ఏమిటనయ్యా నాకు భలే పకోడీలు అంటే ఇష్టం, మా కోడలేమో చేసి పెట్టదు, ఏదో ఒకటి రిపోర్ట్ చెప్పాలి. అందుకని ఈ ఇచ్చాద్వేషాలు ఎప్పటికీ ఉంటానే ఉంటాయి. ఆ ఇచ్చాద్వేషాల కారణంగానే సుఖ దుఃఖాలు. ఇప్పుడు మీకు ఏదైతే ఒక వస్తువుని తినమని ఇచ్చారో, ఆహా అసలు ఇస్తారనుకోవాలి, ఇచ్చారే అని ఆనందంగా తినొచ్చు. లేకపోతే ఇదే ఇంత, ఏ 4 ఇవ్వకూడదు అని అనుకుంటే 7 చేతిలో ఉన్నది అదే, దాంతో సంతోషపడవచ్చు, దాంతో దుఃఖం కూడా పడవచ్చు. కాబట్టి ఈ ఇచ్చాద్వేషాలు అనేటువంటివి ఎల్లప్పుడు కూడా ఉండేటువంటివి. మన జీవితం అంతా ఇచ్చాద్వేషాల గోలే. ఈ దృశ్య ప్రపంచంలో దేనినో చూచి నాకు కావాలి అని అనుకుంటాం, అది ఇచ్ఛ. మరి దాంతో మనసు కాస్త చంచలం అయిపోద్ది. ఆ వచ్చింది చాలకపోవచ్చు, వచ్చింది ఇష్టమైంది కావచ్చు, వచ్చింది బాగలేకపోవచ్చు, వచ్చింది జారిపోద్యం అనుకోవచ్చు, వచ్చింది కోరింది కాకపోవచ్చు, ఏ కారణం చేతనైనా సరే. అప్పుడు మనసు చంచలం, చంచలమైన మనసులో పరమాత్మ కనపడ్డాం. ఇప్పుడు బాగా తొట్లో నీళ్ళున్నాయి, ఆ నీళ్ళల్లో ఒక రూపాయి వేసావు, రూపాయి బిళ్ళ, అది అడుక్కిపోయింది, నీళ్ళన్నీ కదులుతామంటే ఆ రూపాయి బిళ్ళ మనకు కనపడదు. నిశ్చలంగా నీళ్ళుంటే చక్కగా కనపడదు. కనుక మన మనస్సు కూడా నిశ్చలంగా ఉంటే పరమాత్మ దర్శనం, నిశ్చలంగా లేకపోతే పరమాత్మ కూడా కనిపించదు. అందుకని నువ్వు వద్దనుకున్నా, ఒకవేళ కావాలనుకున్నా, అంటే కావాలనుకున్న దాన్ని పొందేటప్పుడు, దాన్ని ఎవరైనా అడ్డుకునేటప్పుడు, పొందేటప్పుడేమో ఇచ్చ, ఎవరిని అడ్డుకుంటేనేమో ద్వేషం. కాబట్టి మన కోరిక తీరినా ఇబ్బందే మనకి, కోరిక తీరకపోయినా ఇబ్బంది తీరినా మన మనసు ప్రశాంతంగా ఉండదు, తీరకపోయినా ప్రశాంతంగా ఉండదు. కనుక జ్ఞానానికి దూరం చేసేటువంటి వృత్తి ఈ ఇచ్చాద్వేషాలు. ఈ ఇచ్చాద్వేషాలను మనం వదిలించుకుంటే తప్ప ఈ ద్వంద్వ మోహాలు తొలగవు. ద్వంద్వ మోహాలు తొలగితే తప్ప అజ్ఞానం తొలగదు. అజ్ఞానం తొలగితే తప్ప భగవంతుణ్ణి తెలుసుకోలేదు. మళ్ళీ ఒక్కసారి వరుస, ఇచ్చాద్వేషాలు తొలగితే తప్ప ఈ ద్వంద్వాలు తొలగవు, అంటే సుఖ దుఃఖాలు తొలగవు. సుఖ దుఃఖాలు లాభ నష్టాలు అన్నీ ఈ ద్వంద్వాలు తొలగితే తప్ప అజ్ఞానం పోదు. అజ్ఞానం పోతే తప్ప పరమాత్మ మనకు తెలియదు, పరమాత్మను మనం తెలుసుకోవటం కుదరదు. కాబట్టి ఈ ఇచ్చాద్వేషాలు అనేటువంటివే మనకి పరమాత్మకి మనకి అడ్డం వస్తూ ఉన్నాయి. వీటి కారణంగానే ద్వంద్వాలు, వీటి కారణంగానే అజ్ఞానం, ఇవి ఆ అజ్ఞానం కారణంగానే యోగమాయ, వీటన్నిటికీ ఒకదానికోటి లింక్ అన్నమాట. మరైతే ఈ ఇచ్చాద్వేషాలు మనలో ఎప్పుడు ప్రవేశించినాయి అది కూడా భగవానుడు చెప్తున్నాడు. ఎప్పుడు ప్రవేశించినాయి, మనలో ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాయి అంటే ఈ మన కారణ శరీరంలో ఉంటాయి. మనకి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని మూడు శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరం అంటే పైకి కనిపించేటువంటి దేహం. సూక్ష్మ శరీరం అంటే మన యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు వీటన్నిటితోటి కలిసినటువంటి సూక్ష్మ శరీరం. కారణ శరీరం అంటే మన వాసనలు, కర్మఫలాలు, మనం పూర్వంలో చేసుకున్నటువంటి కర్మల వల్ల వచ్చిన కర్మఫలాలు, చేసిన ఆలోచనల వల్ల వచ్చినటువంటి వాసనలు, ఇవి ఎక్కడుంటాయి, కారణ శరీరంలో ఉంటాయి. కాబట్టి ఇచ్చాద్వేషాలు మన యొక్క కారణ శరీరంలో బీజ రూపంలో ఉన్నాయి. బీజ రూపం అని ఎందుకన్నామంటే పూర్వజన్మలో మనం చేసాం ఈ కర్మలు కానీ ఆలోచనలు కానీ, మరి అవన్నీ కూడా మనకిప్పుడు వాసనల రూపంలో వస్తున్నాయి. ఆ వాసనల రూపంలో వస్తే ఎట్లుంటాయి, బీజ రూపంలో ఉంటాయి. పెద్ద చెట్టు రూపంలో ఉండవు, ఇక్కడ పట్టదు. బీజ విత్తనం రూపంలో ఉంటుంది. ఎందుకనంటే చెట్టు మొత్తం విత్తనంలోనే ఉంది. లేకపోతే విత్తనం నాటంగానే చెట్టు ఎట్టొచ్చింది, ఏ విత్తనం నాటితే ఆ చెట్టు వస్తుంది కదా. ఓ పెద్ద పెద్ద కాండం కానీ, పెద్ద పెద్ద కొమ్మలు కానీ, పెద్ద ఆకులు కానీ, మొగ్గలు కానీ, పూలు కానీ, కాయలు కానీ, పండ్లు కానీ, ఇవన్నీ ఎట్లొస్తున్నాయి, అన్నీ కూడా సూక్ష్మ రూపంలో విత్తనంలో ఉన్నాయి కాబట్టి. అందుకని మనకి విత్తన రూపంలో ఉంటాయి ఇవన్నీ కూడా, అందుకనే బీజ రూపంలో ఉంటాయి అని చెప్పింది. అంటే సూక్ష్మంగా ముద్రలుగా, వాసనలుగా, సంస్కారాలుగా మనలో అవి కాస్త కారణ శరీరంలో ఉన్నాయి. ఎప్పుడొచ్చినాయి అండి, పుట్టుకతోటే వచ్చినాయి. మన వాళ్ళు అంటారు కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానిపోదని, అది పుట్టుకతోటే వస్తున్నాయి. అందుకని దీన్ని చాలా కష్టపడాలి. ఎలానండి, మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. పసిపిల్లవాడు పుట్టగానే తల్లికి పాలు వస్తాయి. ఆ పిల్లవాడికి పాలు కావాలి కాబట్టి ఆ తల్లి పాలిస్తుంది. ఆ పాలు తాగటాన్ని వాడికి ఎవరు నేర్పారు, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. పసిపిల్లవాడికి, ఇప్పుడు పుట్టినటువంటి పిల్లవాడికి పాలు ఎట్లా తాగాల అనేటువంటి విషయాన్ని ఎవరు నేర్పారు? ఎవరు నేర్పల. అలాగే మరణం అంటే మన అందరికీ భయం, ఎట్లాగో తప్పదు, ఎప్పుడొకప్పుడు వస్తుంది, కానీ మరణం అంటే మాత్రం భయం. ఎందుకని భయం? ఈ మరణం అనేది నీకు ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మరణించి మళ్ళీ వచ్చి, మరణించి మళ్ళీ వచ్చి ఎప్పుడన్నా వచ్చావా ఈ జన్మలో? ఆహా. కానీ మనం ఇంతకు ముందు జన్మల్లో ఎన్నోసార్లు పుట్టి ఎన్నోసార్లు మరణించాం. ఆ మరణించినప్పుడు అప్పుడు ఎంత భయం కలిగిందో ఆ వాసన మనకి ఇప్పుడు తెలుసు కాబట్టి మరణం భయం. అలాగే పిల్లవాడు కూడా ఎన్నోసార్లు పుట్టి ఆ తల్లి దగ్గర పాలు తాగటం వాడికి అలవాటు. అందుకని చక్కన పాలు ఇవ్వటానికి ఆ పిల్లవాడిని తాకించుకోగానే వెంటనే తాగటం మామ మొదలు పెడతారు. ఎవరు నేర్పారు? ఎవరు కూడా నేర్పల. కాబట్టి ఎన్నో జన్మల్లో ఇదంతా కూడా మనకి అలవాటు. ఆ అలవాటు కారణంగానే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. భయం కానీ ఇందాక చెప్పినట్టు పాలు తాగటం కానీ అవన్నీ కూడా. అలాగే ఎవరినన్నా ఒకళ్ళని చూడగానే వాళ్ళ మీద మనకి ప్రేమ లేకపోతే భక్తి లేకపోతే ఇష్టం లేకపోతే అనురాగం ఏదోటి కలుగుతుంది. అదే కొంతమందిని చూడగానే మొహం అంతా కూడా ముఠముఠలాడించుకోవాలనిపిస్తుంది, ద్వేషం. ఎందుకు? ఏదో ఉంటుంది కారణం. అది పూర్వంలో ఏదో ఉంది, మనకి ఇప్పుడు మాత్రం తెలియదు. కానీ అకారణంగా కొంతమంది అకారణంగా ఇతరులను ద్వేషిస్తారు, అకారణంగానే ప్రేమిస్తారు. కానీ కారణం ఒకటి ఉంది, అది పూర్వంలోది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా పూర్వజన్మల తాలూకు వాసనల కారణంగా ఈ ప్రేమ కానీ ద్వేషం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనకి బీజ రూపంలో ఇప్పుడు వచ్చినాయి, పుట్టుకతోటే వచ్చినాయి. అందుకని అవి అట్లా అట్లా మనలో పెరుగుతూ ఉంటాయి. ఈ ఇచ్ఛా ద్వేషాల వల్ల మనకి మోహం కలుగుతుంది, భ్రమ కలుగుతుంది, అజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం అన్నా భ్రమన్నా ఒకటి. ఏమిటి అజ్ఞానం? నేను దేహాన్ని అనుకోవటం అజ్ఞానం, ఇదే భ్రమ. ఏమిటండి భ్రమ? అవును, ప్రతిరోజు శాస్త్రంలో మీరు వింటున్నారు కదా, నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను ఆత్మనని వింటున్నారు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు, నేను దేహాన్ని అనేటువంటి భావన. ఎందుకని? ఏమండి మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు అన్నాం అనుకోండి, నేను కుర్చీలో కూర్చున్నాను. కుర్చీలో కూర్చుంది ఎవరు? దేహం కదూ. అంటే అప్పుడు నువ్వు దేహం అనే కానీ భావన, ఇప్పుడు ఆత్మ అనే భావన ఉందా? లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? అదిగోనండి పలానా చోట నుంచి. అంటే పలానా చోట నుంచి వచ్చింది ఎవరు? దేహం. నువ్వు కనుక ఆత్మవైతే నేను ఎక్కడి నుంచి రాలేదు, ఎక్కడికి పోలేదు, అంతటా ఉన్నాను అని అంటావుగా. అలాగే నేను ఎక్కడ కూర్చున్నావంటే నేను కూర్చునేదే ఉంది, నిలబడేదే ఉంది, నేను కూర్చునేవాడిని కాదు, నిలబడేవాడిని కాదు, అంతటా ఉండేవాడిని అని అంటావుగా. అలా అంటున్నావా? అంటలా. ఎందుకని? భ్రమ, అజ్ఞానం. కాబట్టి ఈ భ్రమ అజ్ఞానం ఇదే మాయగా మనల్ని కప్పుంచుతూ ఉంది. అందుకని భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నాం. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే పుట్టుకతోటే వచ్చినటువంటి ఈ ఇచ్ఛా ద్వేషాలని మనం ప్రయత్నంతో తొలగించుకోవాలి. ఈ శ్లోకంలో అర్జునుడిని రెండు పేర్లతో పిలిచారు, ఒకటి పరంతప, ఒకటి భారత అని. ఎందుకని? పరంతప అంటే పరులను తప్పింపజేసేటువంటి వాడా అని. అర్జునుడు పరులను ఎప్పుడు తప్పింపజేస్తాడు? యుద్ధరంగంలోకి వస్తే ఎదురుగా ఉన్నటువంటి శత్రువుల మీద తన యొక్క అస్త్రశస్త్రాలని ప్రయోగిస్తే వాళ్ళందరూ కూడా తప్పించిపోతారు. అందుకని పరంతప అన్నారు. అయితే భగవానుడు ఇక్కడ చెప్పేది పరంతప అని పిలవటంలో, అయ్యా బాహ్య శత్రువుల్ని కాదు, అంత శత్రువులైనటువంటి నీ ఇచ్ఛాద్వేషాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అదిగో వాటిని తప్పింపజేయి. నీ ఇచ్ఛాద్వేషాలని, ఈ ద్వంద్వ మోహాలని, వాటిని తప్పింపజేయి అనేటువంటి భావనలో పరంతప అన్నాడు. మరి భారత అని ఎందుకన్నాడు? భారత అంటంలో భా అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. రథ అంటే రమించేవాడు, అంటే ఆత్మజ్ఞానంలో రమించేవాడా అని. అంటే అయ్యా నువ్వు ఆత్మజ్ఞానంలో గనక రమిస్తూ ఉంటే ఈ ఇచ్ఛాద్వేషాలు పోతాయి. ఈ ఇచ్ఛాద్వేషాలను గనక నువ్వు తప్పింపజేయాలంటే నువ్వు ఆత్మజ్ఞానంలో నిలబడు. ఆత్మజ్ఞానంలో నిలబడతావంటే నేను ఆత్మని అనేటువంటి భావనలో ఉండు. నేను ఆత్మను అనేటువంటి భావనలో ఉంటే ఇంకా నీకు ఇది ఇచ్ఛాద్వేషాలు ఎందుకుంటాయి? ఇప్పుడు ఒకరి మీద కోపం వచ్చింది మనకి, ఎందుకు వస్తున్నది? వాడు మనకేదో కీడు చేస్తున్నాడు, లేకపోతే కీడు చేస్తాడను, లేకపోతే ఇంతకుముందు చేశాడను, అందుకని మనకు వాడి మీద కోపం ఉంటుంది. అదే నువ్వు కనుక ఆత్మవైతే ఆత్మకు కీడు చేస్తాడా? ఆత్మకి ఎవరైనా కీడు చేయగలుగుతారా? ఆత్మకి ఎవరు కీడు చేయలేరు కదా. కాబట్టి అతని మీద నీకు కోపం రావడానికి వీల్లేదు. అందువల్ల ఓ పరంతప, ఓ పరులను తప్పింపజేసేటువంటి వాడా, ఎట్లా తప్పింపజేస్తావు? ఆత్మజ్ఞానంలో రమిస్తూ, ఆత్మజ్ఞానంలో నిలుస్తూ ఆ ఇచ్ఛాద్వేషాలని పారద్రోలేసేయి. ఇది అర్జునుడికా మనందరికీ కూడా. కాబట్టి మనం ఏం చేయాలా, ఏం చేయాలనంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోవాలంటే, ద్వంద్వ మోహాలు పోవాలంటే, ఇచ్చాద్వేషాలు పోవాలంటే మనం జ్ఞానంలో నిలబడాలి, ఆత్మజ్ఞానంలో రమించాలి, నిరంతరము కూడా ఆత్మలో నిలవాలి, నేను ఆత్మను అనేటువంటి భావన చేయాలి. ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఆత్మజ్ఞానంతో వీటిని తప్పింపజేయటం వీలవుతుంది. అయితే మరి పుట్టుకతోటే వచ్చినాయి కదండి ఈ ద్వంద్వ మోహాలు, ఈ ఇచ్చాద్వేషాలు, మరి వీటికి ఏమైనా విరుడు ఉందా? ఏమిటా విరుగుడు అనే విషయాన్ని 28వ శ్లోకంలో చెప్తున్నారు చూడండి. అంటే మన ఇచ్చాద్వేషాలు పోగొట్టుకోవటానికి సామాన్యుడికి కూడా అనుకూలంగా ఇక్కడ చెబుతున్నారు. ఇందాక ఏం చెప్పుకున్నాం, జ్ఞానములో నిలువు అని అంటున్నాం. జ్ఞానములో నిలవాలంటే కొంత ఆ జ్ఞానాన్ని పొందాల, కానీ ఓ సామాన్యుడికి కూడా అద్భుతమైనటువంటి ఉపాయం చెబుతున్నారు ఇక్కడ. ఏం చెబుతున్నారు చూడండి,
జనానాం
పుణ్యకర్మణాం
తే
ద్వంద్వ మోహ నిర్ముక్తాః
భజంతే మాం దృఢవ్రతాః
జనానాం పుణ్యకర్మణాం
ద్వంద్వ మోహ నిర్ముక్తాః
తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః
పుణ్యకర్మణాం పుణ్యకర్మలు చేయటం వల్ల. ఇదే ఆన్సర్ ఇంకేమి లేదు. ఎట్లనయ్యా ఈ ద్వంద్వ మోహాల్ని పోగొట్టుకుంటావు వీటికి విరుడు అంటే, పుణ్యకర్మణాం పుణ్యకర్మలు చేయటం వల్ల. ఏషాం జనాన పాపం, ఏ జనుల యొక్క పాపం అంతగతం తొలగిపోతుందో. పుణ్యకర్మలు చేయటం వల్ల ఏమవుద్దంటే పాపం పోద్ది. పుణ్యకర్మలు చేయటం వల్ల ఏ జనుల యొక్క పాపం తొలగిపోతుందో ఏ వారు ద్వంద్వ మోహ నిర్ముక్తాః, ఈ ద్వంద్వ మోహాల నుంచి కూడా విడుదల పొంది మాం నన్ను దృఢవ్రత గట్టి ప్రయత్నంతో చెదరినటువంటి దీక్షతోటి నన్ను భజంతే భజిస్తారు. కాబట్టి పుణ్యకర్మలు కనుక చేసినట్లయితే పాపం పోతుంది. వెంటనే మీరు చేసిన పాపాలని పోతాయని అనుకోబాకండి, నేను అది చెప్పను. పుణ్యకర్మలు చేయటం వల్ల ఏ జనుల యొక్క పాపం తొలగిపోతుందో వారు ఈ ద్వంద్వ మోహాల నుంచి పూర్తిగా విడుదల పొందుతారు. పుణ్యకర్మలు చేస్తే ద్వంద్వ మోహాలు పోతాయి, అప్పుడు చెదరినటువంటి దీక్షతో నన్ను భజిస్తారు, భగవంతుణ్ణి భజిస్తారు అని భగవంతుడు చెబుతున్నారు. కాబట్టి భగవంతుణ్ణి చెదరని దీక్షతో, గట్టి పట్టుదలతో, తీవ్ర ప్రయత్నంతో భజించాలి అని అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలంటే అటువంటి గట్టి పట్టుదల మనకి ఎప్పుడు కలుగుద్ది? ద్వంద్వ మోహాల నుంచి పూర్తిగా విడుదల పొందితే కలుగుతుంది. మరి ద్వంద్వ మోహాల నుంచి పూర్తిగా విడుదల పొందటం ఎట్లా? ఈ విషయాన్నే మనకి శ్లోకంలో చెప్పారు, పుణ్యకర్మణాం అని. కాబట్టి పుణ్యకర్మలు చేయాలి, సత్కర్మలు చేయాలి, దైవ కార్యాలు చేయాలి. ఇలా పుణ్యకర్మలు చేయటం వల్ల పాపం తొలగిపోతుంది. గంగానదిలో మునిగితే పాపం తొలగిపోతుంది, సముద్ర స్నానం చేస్తే పాపం తొలగిపోతుంది, మరి ఏదైనా భగవంతుని యొక్క భజన చేస్తే పాపం తొలగిపోతుంది, మరి ఇప్పుడు కూడా పుణ్యకర్మలు చేస్తే పాపం తొలగిపోతుంది అన్నారు. ఈ పుణ్యకర్మలు చేస్తే పాపం తొలగిపోతుంది అనేటువంటి మాటని సరిగ్గా అర్థం చేసుకోకపోతే పెద్ద ప్రమాదం వచ్చి పడుద్ది మన మీద. ఏమిటి అనంటే, ఓహో మన పాపాలు కనుక పోవాలంటే పుణ్యకర్మలు చేయాలా, సరే అట్లయితే ఎన్ని పాపాలు చేసినా ఇక నాకేం బాధ లేదు, ఎందుకంటే పుణ్యకర్మ ఒకటి చేస్తాం ఈ మొత్తం పోతాం అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల చేసిన పాపం ఎప్పటికీ కూడా పోనే పోదు, పోదు, పోదు. ఎవరు చెప్పినా, ఎంత మహానుభావుడు చెప్పినా, సాక్షాత్తు పరమాత్మే వచ్చి చెప్పినా, పుణ్యకర్మలు చేసినంత మాత్రాన చేసిన పాపాలు పోవు. మరి పోతాయని చెప్పారు కదండి పైన, పాప వాసనలు పోతాయి. పాపపు ఆలోచనలు కనుక చేస్తే ఆ ఆలోచనలు మనకి వాసనలుగా వస్తాయి, అవి పోతాయి. చేసిన పాపాలు పోవు, చెయ్యాలనుకున్న పాపాలు పోతాయి. కాబట్టి పాపాలు పోతాయి, పాపాలు పోతాయి అంటే నిజంగా పాపాలు పోతాయి అని కాదు, చేసిన పాపాలు పోనే పోవు, చెయ్యాలనుకున్న పాపాలు పోతాయి. అంటే పాపం చేయటానికి మనం ఏ ఆలోచన అయితే చేశామో ఆ ఆలోచనలన్నీ వాసనలుగా మనలో ముద్రపడతాయి. ఆ వాసనలే మనకి పుట్టుకతో ఇప్పుడు వచ్చినాయి, అయ్యే అప్పుడప్పుడు మనల్ని నెడుతుంటాయి ముందుకి ఇట్లాంటి పాడు పనులు చేయమని. అయితే జంతువులు కనుకైతే అలాగనే చేసేస్తాయి. మరి మనుషులు కనుకైతే, జంతువుల్లాగా ప్రవర్తించే మనుషులు కనుకైతే అట్లానే చేస్తారు. కానీ మనుషులుగా ప్రవర్తించే మనుషులు కనుకైతే బుద్ధి ఉంది కాబట్టి ఆలోచిస్తారు, ఇలా చేయవచ్చా, చేయకూడదా, చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి, పెద్దలు ఏం చెబుతున్నారు, శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, ఇలా ఆలోచించి చేయగలిగితే చేయాల్సినటువంటి చేస్తారు, చేయకూడనటువంటి వాటిని మార్చుకుంటారు. అప్పుడు వాసన ఖర్చు అయిపోద్ది, పాపం రాకుండా. కాబట్టి ఈ ప్రకారంగా చేసినటువంటి పాపాలు పోవు, చెయ్యాలనుకున్న పాపాలు మాత్రమే పోతాయి. చేసిన పాపం కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా నీతో పాటుగానే వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు పూర్వకాలంలో. ఇదంత బాగలేదు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోము. ఎందుకనంటే ఎవరి దగ్గరికన్నా పోయి ఏమండి ఏమండి మన పాపాలన్నీ పోవాలంటే ఏం చేయాలంటే, ఏమక్కర్లేదు అభిషేకం చేసి సరిపోద్ది, ఏమక్కర్లేదు పూజ చేసుకుని సరిపోద్ది, అదంతా కాకపోతే అదిగో మా చేత ఓ 9 మంది వచ్చి మేము బ్రహ్మాండంగా జపాలు చేస్తాం, దాంతో నీ పాపాలు అని చెప్తాం. కనుక ఇవన్నీ కూడా పూర్తిగా నిజం కాదు. అందువల్ల చేసిన పాపాలు ఏవి కూడా పోవు. చేసిన పాపాలు అనుభవించి ఖర్చు చేసుకోవాలి, కానీ చేసిన ఆలోచనలు ఉన్నాయే అదిగో అవి మాత్రం పుణ్యకర్మల వల్ల పోతాయి. అవి మాత్రం ఎందుకు పోతాయండి అని మళ్ళీ మీరు అడగచ్చు. అవి ఎందుకు పోతాయి అని అంటే పాపపు ఆలోచనలు కదా, ఆ పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు మనం పుణ్యకర్మలు చేస్తున్నాం కదా, ఈ కర్మలు చేస్తామంటే ఈ ఆలోచనలు వెనక్కి అవి ఉండవు, అందుకని ఆ వాసనలు మాత్రం. కాబట్టి చెయ్యాలనుకున్న పాపం అంటే పాపపు ఆలోచన, సంకల్పం అదిగో వాటిని పుట్టుకతో వచ్చినటువంటి అయినప్పటికీ కూడా రాగద్వేషాలు ఇవన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. కనుక పుణ్యకర్మలు చేయటం అంటే దాన ధర్మాలు కానీ యజ్ఞయాగాదులు కానీ పూజా పురస్కారాలు కానీ లేదా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఓదార్పునివ్వటం కానీ మంచి మాట చెప్పి కష్టంలో ఉన్నటువంటి వాడికి వాడికి కాస్త ఉపశమనం కలిగించడం, అలాగే అతిథి అభ్యాగతుల యొక్క సేవ, మహాత్ముల యొక్క సేవ, ఇలాంటి కర్మల వల్ల పాపవాసనలు పోయి పుణ్యవాసనలు చోటు చేసుకుంటాం. ఈ ప్రకారంగా పాపవాసనలు కనుక తొలగితే భగవంతుని వైపుకి మనం దృఢచిత్తంతో తిరుగుతాం. భగవంతుని వైపుకి మనం తిరగాలంటే ఈ పాపవాసనలు పోవాలి. ఈ వాసనలు కనుక ఉంటే భగవంతుని వైపు తిరగలేదు. పాపి పాపిగానే ఉండి భగవంతుణ్ణి ఎప్పటికీ చేరలేడు. పాపి పాపిగానే ఉండి భగవంతుణ్ణి చేరలేడు. పాపి తన యొక్క పాపాన్ని పోగొట్టుకుంటేనే భగవంతుడి వైపు తిరగటానికి. అతి చేత్ సుదరాచార భజతే మాం అనన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హి సహా అని భగవానుడి చెప్పాడు. అతి చేత్ సుదరాచార సుదురాచార అంటే చాలా ఘోరమైనటువంటి దుర్మార్గాలు చేసినటువంటి వాడైనా సరే సాధువుగా పరిగణింపబడతాడు. ఎప్పుడు? అదిగో వాటికి పశ్చాత్తాపం ప్రకటించినప్పుడు వాటి యొక్క ఫలితం అనుభవించాడు. కనుక పాపకర్మలకి స్వస్తి చెప్పాలి. పాపకర్మలకి స్వస్తి చెప్పి భగవంతుని వైపు తిరగచ్చు. ఒక బ్రాహ్మణుడు గంగలో స్నానం చేస్తున్నాడు, ఒక్క మునకేశాడు, టక్కని చేతికి ఏదో తగిలింది, ఆమెను పట్టుకున్నాడు, పట్టుకొని పైకి లేచాడు. చూసేటప్పటికల్లా అది ఎముక, ఏదో మంచి దొరికింది, కాస్త విలువైంది, ఏదో వెండో బంగారం కాస్త విలువైంది కదా అనుకున్నాడు పాప. తీరా చూస్తే ఏంటంటే అది ఎముక. మరి ఎముక అయితే మైలబడిపోతాడు కదా అందులో బ్రాహ్మణుడు. కాబట్టి చేతిలో ఎముక అట్టనే ఉంది, కానీ మైలు తీరాలనే ఉద్దేశంతో తొందరతో అంటే ఒక రకమైనటువంటి ఆరాటంతో దాన్ని అట్లానే పట్టుకొని మళ్ళీ మునిగాడు తేలాడు, మునిగాడు తేలాడు, మునిగాడు తేలాడు. ఎన్నిసార్లు మునిగితే మాత్రం ఏముంది? ఆ ఎముక చేతిలోనే ఉండి ఎన్నిసార్లు మునిగినా ఆ మైల అనేటువంటిది పోదు. ఆ ఎముకను అవతలు పారేసి అప్పుడు మునిగితే మాత్రం అప్పుడు ఆ మైలు కాస్త పోతుంది. అదే ప్రకారంగా పాపైనటువంటి వాడు చేసినటువంటి పాపాలన్నీ కూడా అట్లానే అట్టి పెట్టుకొని ఆ పాప వాసనలన్నీ అట్టి పెట్టుకొని భగవంతుని వైపు తిరగాలంటే కుదిరేటువంటి పని కాదు. ఆ పాప వాసనలన్నీ కూడా పోగొట్టుకొని పుణ్యకర్మల ద్వారా పాప వాసనలు పోగొట్టుకొని అప్పుడు భగవంతుని వైపు తిరగటానికి వీలవుతుంది అన్నమాట. అందువల్ల ముందు పాప వాసనల్ని పుణ్యకర్మల ద్వారా పోగొట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకొక అనుమానం ఏమంటే, పుణ్యకర్మలు చేయాలంటే దాన ధర్మాలు చేయాలన్నా డబ్బు కావాలి, యజ్ఞయాగాలు చేయాలన్నా డబ్బు కావాలి, పూజా పురస్కారాలు చేయాలన్నా డబ్బు కావాలి, మరి ఎన్ని చేయాలి డబ్బు కావాలి కదండి అని లెక్క చూడకూడదు. ఖర్చు పెట్టగలిగినటువంటి వాడు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టగలిగినటువంటి వాడు కూడా దైవ కార్యాలు వచ్చినప్పుడు ఏమంటాడంటే నాకింతకంటే శక్తి లేదండి అంటాడు. ఏ శక్తి లేనటువంటి వాడుగా పుడతాడు మళ్ళీ, ఎబ్బే నేను అంతటి వాడిని కాదండి, నేను ఇవ్వలేనండి, నిజంగా నా దగ్గర తినటానికి కూడా లేదండి, ఏ రోజు ఆ రోజు తెచ్చుకొని తింటున్నాను అంటాడు కోటీశ్వరుడు. అంటే ఎందుకని మళ్ళీ అలాంటి వాళ్ళు ఎందుకు పుడుతున్నారు? ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని తింటేనే బ్రతుకు, కూలి పని చేసుకోవాలా, ఆ రోజు తెచ్చుకోవాలా, తినాలా, లేకపోతే జరగదు. ఎందుకని వాడికి ఆ కర్మ పట్టింది అంటే పూర్వజన్మలో భాగ్యవంతుడైనా ఇదిగో ఇలాగనే మాట్లాడాడు. ఎవరన్నా ఏదన్నా మంచి పని కోసం కనుక వస్తే ఏదో దేవాలయం కట్టిస్తున్నామను, ఓ కళ్యాణ మండపం కట్టిస్తున్నామను, లేకపోతే ఓ బావి తవ్విస్తున్నామను, ఓ చెట్లు నాటిస్తున్నామను, ఏదో ఒక పని కోసం కనుక వస్తే నా దగ్గర అంత శక్తి లేదండి, నేనే ఉందండి, ఏ పూట ఆ పూట తెచ్చుకొని తినేవాడిని అని అంటాడు. అంటే వాడికి అదే వచ్చేటువంటి. కనుక మరి ఏం చేయాలండి అని అంటే, ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు కూడా, నిజంగా పెట్టలేనటువంటి వాళ్ళు కూడా ఏ అవకాశం వచ్చినా వదులుకోకూడదు. అవకాశం అని అంటే ఎవరైనా బాధలో ఉన్నారనుకో, వాళ్ళ దగ్గరికి పోయి రెండు మంచి మాటలు చెప్పడానికి ఏం ఖర్చు అవుద్ది నీకు? ఏం ఖర్చు కాదు, చేయొచ్చు. కనుక ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అట్లాంటివైనా చేయొచ్చు, లేదా కొద్దిపాటి ఖర్చు ఉన్నటువంటివి అవైనా చేయొచ్చు. అందుకని ఇలా ఏదైనా సరే మనకి చేతనైనంత వరకు సత్కార్యాలు చేయాలి. అలా చేస్తేనే అది ఎప్పటికైనా మనకు ఉపయోగపడేది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఈ విషయాన్ని. మనం ఇప్పుడు ఏదో మనకు అవకాశం చిక్కింది కదా, కాబట్టి మన రూపాయి ఖర్చు కాకూడదు, అందుకని అవతల వాడికి ఏమి లేదు 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 లేదని చెప్పాలంటే లేకుండా పోతాడు. మనం చేసినటువంటి చిన్న సత్కార్యం కూడా ఎంతో గొప్ప ఫలితం ఇస్తుంది. చిన్న తప్పుడు పని కూడా గొప్ప నష్టాన్ని కలిగిస్తుంది. మహాభారతంలో ద్రౌపదీదేవికి వచ్చినటువంటి కష్టం ఏ మానవ మాత్రం ఏ స్త్రీకి కూడా రాదు. భారతంలో లేదు, రామాయణంలో లేదు, ఇంకెక్కడా లేదు. రావణాసుడు కూడా సీతను తీసుకెళ్ళాడు తన ఇంట్లో పెట్టుకోవాలా. ఇక్కడ అశోకవనం అని ఒక వనంలో పెట్టాడు, ఓ శిశుపా వృక్షం కింద కూర్చోబెట్టాడు, చుట్టూ కాపలా పెట్టాడు, ఆమెను తాకల రావణాసుడు. కానీ మహాభారతంలో ద్రౌపది విషయం ఏమిటి? ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చి దుశ్శాసనుడు కర్ణుడు చెబితే, ఓ దుశ్శాసన పాండవుల యొక్క ద్రౌపది యొక్క వస్త్రాలు హరించు అని కర్ణుడు చెబితే, చాలా మంది దుర్యోధనుడు అనుకుంటారు, కర్ణుడు చెబితే అప్పుడు దుశ్శాసనుడు చీర పట్టుకొని లాగటం మొదలుపెట్టాడు. ఈ కలియుగంలో కూడా అలాంటి దాన్ని హర్షించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కానీ ద్వాపర యుగంలో ఒక మహారాజు నిండు సభలో ఆ రాజ్యానికి అధిపతి అయినటువంటి వాడి యొక్క పట్ట మహిషి ఏ రకమైనటువంటి కష్టాన్ని అనుభవించిందో మనం తెలుసుకోవాలి. అలాంటి సమయంలో ద్రౌపదికి అంతటి కష్టం వచ్చినప్పుడు తన భర్తలైనటువంటి వాళ్ళందరూ కూడా దాసులై ఉన్నారు కౌరవులకి, కాబట్టి వాళ్ళు అసమర్థులు, తనను రక్షించలేరు. అందుకని భగవంతుణ్ణి ఆశ్రయించింది. భగవంతుడు అక్షయ వస్త్ర ప్రదానం చేశాడు. ఇక్కడ కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, మనకి సినిమాల్లో చూపించినట్టుగా ఆయన మేడ మీద ఎక్కడో నిలబడి చెయ్యెత్తన్నాడు, ఆ చేతిలో నుంచి వస్త్రాలు వచ్చినాయి, అవన్నీ ఆమె దేహంలో నుంచి అలా లాగుతా ఉంటే వచ్చేసినాయి అనుకుంటాడు. అలా చేయగనక పెడితే అందులో నుంచి వస్త్రాలు వస్తే కత్తిరి తీసుకొని ఎవరిని కత్తిరిస్తే ఏమవుతుంది? ఆగిపోవు. అందుకని అది కాదు, ఏమిటంటే ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహిమ ఆమె యొక్క శరీరం నుంచి అనంతమైనటువంటి వస్త్రావిర్భావం జరుగుద్ది. ఆమె యొక్క శరీరం నుంచే అనంతమైనటువంటి వస్త్రాలు వచ్చేస్తూ ఉంటాయి, లాగుతూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి. అది పాతివ్రత్య మహిమ. ఆ మహిమ ఇప్పుడు ఫలించేటట్టుగా భగవానుడు ఆమెకి అభయం ప్రదానించాడు. ఎందుకని? భగవంతుడైనా సరే, ఆమె ద్రౌపదైనా ఇంకోహళ్ళైనా ఎవరి భగవంతుడు కూడా ఎవరికేమి ఇవ్వడు. నీకు అర్హత ఉంటేనే ఇస్తాడు, అర్హత లేకపోతే ఇవ్వడు. మరి ద్రౌపదికి ఎందుకు ఇచ్చాడండి? ద్రౌపదికి అర్హత ఉంది. ఏమిటా అర్హత? పూర్వజన్మలో ద్రౌపది ఒకసారి సముద్ర స్నానానికి వెళ్ళింది. అది ఏదో పండగ అయితే అందరు సముద్ర స్నానానికి వచ్చారు, సముద్ర స్నానం చేస్తున్నారు పర్వదినం. ఆ ద్రౌపదికి ఓ పక్కన సాధువు ఒక ఆయన ఉన్నాడు, ఆ సాధువు కూడా అక్కడ స్నానం చేస్తున్నాడు. అయితే అతని యొక్క గోచి అలల యొక్క తాకిడికి అలా జారిపోయింది. పోయేటప్పటికి ఆ గోచిని పట్టుకోబోయేటప్పటికి ఈయన మళ్ళీ పడతానేమన్న భయంతో ఆగాడు. మరి ఎట్లా పైకి రావాలంటే గోచి లేదు కదా, గోచి పెట్టుకున్నాడు, పెట్టుకున్నటువంటి వాడు గోచి ఉండాలని భావించినటువంటి వాడే, అందుకని గోచి లేకపోతే రావటానికి భయపడుతున్నాడు. చూస్తున్నాడు ఎలాగా అందరు పోయిందాక ఉండాలంటే శరీరం అంతా నారిపోద్ది. గమనించింది ద్రౌపది, వెంటనే చీర చెంగు దించి అతనికి విసిరేసింది. అతడు దాన్ని గోచిగా పెట్టుకొని బయటకు వచ్చేసాడు. కాబట్టి ఈ ప్రకారమైనటువంటి సహాయాన్ని ద్రౌపది చేసింది. ఎంత సహాయమా అంటే కాకపోవచ్చు. ఏమిటంటే ఓ చీర చెంగుని చించి అతనికి ఇచ్చింది. అతను మాన సంరక్షణ చేసుకున్నాడు, బయటకు వచ్చాడు. అదిగో అప్పుడు చేసినటువంటి ఆ ఫలితం ఈ రోజున ద్రౌపది మాన సంరక్షణానికి అఖండమైనటువంటి అనంతమైనటువంటి వస్త్ర ఆవిర్భావంతో ఆ ఫలితాన్ని ఇప్పుడు పొందింది. కనుక చేసినటువంటి వస్త్రదానం, శ్రీకృష్ణుడు ఆ చిన్న వస్త్రం అక్షయమై ద్రౌపదిని రక్షించుగాక అనటంతో ఆ ద్రౌపదీ దేవి నుంచి వస్త్రాలు వచ్చాయి. కనుక మనం చేసినటువంటి చిన్న మంచి పనైనా అనంతమైనటువంటి ఫలితం, చిన్న చెడ్డ పనైనా అనంతమైనటువంటి ఫలితం. ఆ ఏముందండి, చిన్నదే కదా, నేను పెద్ద తప్పేం చేయలేదండి, ఒక్క అబద్ధమే కదా, ఎంత ఆడినా సరే అంతే, నువ్వు అనుభవించాల్సిందే. ఏ రకమైనటువంటి ఇతరులకి అపకారం చేసినా, లేదా ఉపకారం చేయాల్సి వచ్చినప్పుడు చెయ్యకపోయినా, లేదా ప్రవర్తించాల్సిన విధంగా ప్రవర్తించకపోయినా, ఇవన్నీ కూడా నీకు లెక్కలోకి వస్తాయి. వాటన్నిటి వల్ల ఫలితాన్ని అనుభవించాల్సింది. పరీక్షిత్తు చచ్చిన పాముని శమీకుని మెళ్ళలో వేశాడు, భాగవతంలో కథ, ఇందాక చెప్పింది భారతంలో, ఇప్పుడు భాగవతం. చనిపోయినటువంటి పాముని పరీక్షిత్తు ఏదో దప్పిక తీర్చుకోవడానికి వచ్చి ఆయన మంచినీళ్ళు ఇవ్వలేదు అనే ఉద్దేశంతో ఆ చచ్చిన పాముని తీసుకొచ్చి మెళ్ళలో వేశాడు. ఆ చచ్చిన పామే భయంకరమైనటువంటి సర్పం తక్షకుడై అతన్ని కాటేసింది 7 రోజుల్లో, ఒక మహారాజుని కాటేసింది. చూచారా ఎంత చిన్న తప్పు ఎంత పెద్ద శిక్షకి దారితీసింది, ఎంత చిన్న సహాయం ఎంత పెద్ద మేలుకి దారితీసింది ద్రౌపదికి. బ్యాంకులో చిన్న మొత్తం మనం డిపాజిట్ చేస్తాం, మర్చిపోయాం, పదేళ్ళు అయింది, పదేళ్ల తర్వాత పోతే పెద్ద మొత్తం వచ్చింది, చిన్న మొత్తం పెద్ద మొత్తంగా వస్తుంది. అందుకని చిన్న తప్పు చేసినా చాలా ఎక్కువ కష్టం దుఃఖం అనుభవించాలా, చిన్న మేలు చేసిన దానికి కూడా చాలా పెద్ద ఫలితం, పెద్ద సుఖాన్ని అనుభవిస్తాం. కనుక పుణ్యమైనా సరే పాపమైనా సరే ఏదైనా సరే కొంచెం చేసినా అది అధికమవుతుంది. కనుక ఏం చేయాలి, చేతనైనంత వరకు సత్కార్యాలే చేయాలి, చేతనైనంత వరకు మంచి పనే చెయ్యాలి, చేతనైనంత వరకు మనం ఏం చెయ్యాలనో అది చెయ్యాలా. అలా చేస్తేనే దానివల్ల మనకి ప్రయోజనం కలుగుతుంది, లేకపోతే మనకి చెడు ఫలితమే వస్తుంది. ఈ ప్రకారంగా సత్కర్మల ద్వారా పాపవాసనలు తొలగించుకొని ద్వంద్వ మోహాల్ని తొలగించుకుంటే చిత్తం కాస్త శుద్ధమవుతుంది, అప్పుడు భగవంతుని యందు చెదరినటువంటి భక్తి కలుగుతుంది. అటువంటి దృఢమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడే మోక్షానికి అర్హుడవుతాడు. ఈ ప్రకారంగా శ్రద్ధతో భగవంతుణ్ణి ఆశ్రయించి దృఢమైనటువంటి దీక్షతో సాధనలు చేసినట్లయితే అటువంటి వాళ్ళకి ఏమి ఫలితం కలుగుతుంది? శ్రద్ధతో భగవంతుణ్ణి ఆశ్రయించి సత్కార్యాలు పుణ్యకార్యాలు చేసి దృఢమైనటువంటి దీక్షతో సాధనలు కనుక చేస్తే వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి విషయం తర్వాత శ్లోకంలో 29వ శ్లోకంలో చెప్తున్నారు. 29వ శ్లోకం మనం రేపు చెప్తాం.